శుక్రాచార్య కుమార్తె దేవయాని, అలాగే రాజైనటువంటి వృషపర్ముని యొక్క కుమార్తె శర్మిష్ట, ఇద్దరు కూడా వన విహారానికి వెళ్ళినప్పుడు ఏ ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్య తగవ ప్రారంభమైందో, అది చిలికి చిలికి గాలివానగా పెద్దదైందో, ఆ తర్వాత అలిగినటువంటి శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాన్ని ప్రసన్నం చేసుకోవటం కోసమని, చివరికి రాజైనటువంటి వృషపర్వుడు తన యొక్క కుమార్తెని సహస్ర నారీజనంతో ఆమెకు దాసిగా చేయటం జరుగుతుంది. అలా తన దాసిని చేసుకొని దేవయాని శాంతించింది. ఆ తర్వాత చాలా కాలానికి ఒక రోజున మళ్ళీ వనవిహారం కోసమని చెప్పి ఈ దేవయాని శర్మిష్ట, అలాగే ఈ సహస్ర చలికత్తెలు అందరితో కలిసి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటం కూడా పూర్వం ఎక్కడైతే ఈ దేవయాన్ని అవమానించడం జరిగిందో అక్కడికే మళ్ళీ వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత పరిసర ప్రాంతాల్లో తిరిగారు, కాసేపు ఆటలాడుకున్నారు, పాటలు పాడుకున్నారు, అలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నారు. అలా కూర్చొని వాళ్ళు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉండేటువంటి సందర్భంలో మళ్ళీ యయాతి మహారాజు మృగయా వినోదార్థమై వేట కోసం అని చెప్పి ఆ అరణ్యానికి రావటం జరిగింది. అరణ్యానికి వచ్చినటువంటి యయాతి మహారాజు తన యొక్క సైనికులందరితో పాటుగా వేటాడి అక్కడున్నటువంటి మృగాలన్నింటినీ కూడా చంపి అలా కొంతసేపటికి అలిసిపోయి దప్పికై, ఆ దప్పిక తెలుసుకోవడం కోసం ఎక్కడ నీరు దొరుకుతుందా అని చెప్పి వెతుకుతూ ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది. యయాతి మహారాజు అలా దప్పికతో ఆ ప్రాంతాల్లో వెతుకుతూ వచ్చి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చేశాడు. అక్కడేమో 1000 మంది దాసీలతో సహా సుందరీమణులైనటువంటి ఈ ఇద్దరిని చూచాడు. అలా చూసిన తర్వాత అక్కడికి వచ్చి, మీరెవరు, మీరిక్కడ ఈ అరణ్య ప్రాంతంలో ఎందుకున్నారు అని అడిగితే దానికి దేవయాని సమాధానం చెప్పింది, నేను శుక్రాచార్య కుమార్తె దేవయాన్ని, ఈమెమో వృషపర్వ మహారాజు యొక్క కుమార్తె శర్మిష్ట, వీళ్ళందరూ కూడా ఆమె యొక్క చెలికత్తెలు, ఈమెతో సహా వాళ్ళందరూ కూడా నాకు దాసీలు అని చెప్పడం జరిగింది. అదేంటి, వీళ్ళందరూ కూడా నీకు దాసీలు ఎందుకయ్యారు అని అడిగితే, అవన్నీ కూడా విధి ప్రకారం జరుగుతూ ఉంటాయి, విధి ప్రకారం ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది, అవన్నీ కూడా ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అయితే నీ ఒక రాజకుమారుడిలాగా కనిపిస్తూ ఉన్నావు, నువ్వెవరివి, మరి ఈ మృగయా వినోదార్థం వచ్చావా ఇక్కడికి, లేకపోతే ఇంకేదైనా పని మీద వచ్చావా, లేకపోతే ఏదైనా విశ్రాంతి తీసుకోవటం కోసం వచ్చావా అని అడిగితే అప్పుడు ఆయన చెబుతున్నాడు, నేను యయాతి మహారాజుని, ఈ మృగయా వినోదార్థమై వేట కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. అనేకమైనటువంటి మృగాలను సంహరించడం జరిగింది. ఈ వేటలో అలసిపోయినటువంటి మాకు దప్పికైతే ఈ దగ్గరలో ఎక్కడా కూడా నీటి వసతి కనిపించలేదు, అందుకోసం వెతుకుతూ వస్తూ ఉన్నాం, ఇది మా పరిస్థితి అని చెప్తాడు. సరే, అట్లయితే నీవు మహారాజు గనక ఇంతకు ముందే నువ్వు నా పాణిని గ్రహించినటువంటి వాడివి గనక, నేనింతవరకు ఏ పురుషుని యొక్క పాణిని గ్రహించకపోవటం చేత ఇప్పుడు నువ్వే నన్ను వివాహం ఆడాలి, ఇదే ధర్మం అని చెబుతుంది. అప్పుడు ఆ మాటకి యయాతి అంటాడు, నీవేమో శుక్రాచార్యుడి యొక్క కుమార్తెవి, అంటే బ్రాహ్మణ కుమార్తెవి, బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు క్షత్రియులైనటువంటి వాళ్ళకి మధ్యలో ఈ సంబంధం అనేటువంటిది సరైంది కాదు, పైగా మీ తండ్రి చాలా గొప్ప గురువు, అటువంటి మహాత్ముడి యొక్క కుమార్తెని నేను చేసుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడిని కాదు, నిన్ను చేసుకునేటువంటి అర్హత నాకు లేదు, కాబట్టి ఆ కోరికని కోరకూడదు, కోరవద్దు అన్నాడు. అప్పుడు దేవయాని అంటున్నది, అదేం లేదు, బ్రాహ్మణులకి క్షత్రియులకి వివాహాలు అనేటువంటివి పూర్వకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి ఇవి కూడా నువ్వు ఆలోచించాల్సినటువంటి పనేమి లేదు అని చెబితే, బ్రాహ్మణుడైనటువంటి వాడు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చు కానీ బ్రాహ్మణ కన్యను మాత్రం క్షత్రియుడు వివాహం ఆడటం అనేది ధర్మసమ్మతం కాదు. అందులో ధర్మాత్ముడైనటువంటి శుక్రాచార్యుడి యొక్క కుమార్తెవు నువ్వు కనుక నేను ఇక్కడ అధర్మంగా ప్రవర్తించి నీ తండ్రికి కోపం తెప్పించేటువంటి పరిస్థితి నాకు రాకూడదు, అందుకని నేను దీన్ని తిరస్కరిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు మళ్ళీ దేవయాని అంటా ఉన్నది, నేను ఇతరులు ఎవరిని కూడా వివాహం ఆడే పరిస్థితి లేదు, ఎందుకనంటే పూర్వమే నేను నీకు నా చేతిని అందించాను, నువ్వు నా పాణిని గ్రహించావు, కాబట్టి నువ్వే నాకు భర్తవి, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే వివాహం చేసుకోవాలి అని అంటుంది. ఆ మాటకి యయాతి అంటున్నాడు, మీ తండ్రి కనుక ఇష్టపడి నిన్ను కనుక నాకు అర్పిస్తే అప్పుడు నేను వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాంతటి నేనుగా మాత్రం వివాహం చేసుకోవటానికి నేను అంగీకరించను అని అంటాడు. సరే అట్లయితే మా తండ్రినే పిలిపిస్తానని ఒక దాదిని తండ్రి దగ్గరికి పంపిస్తుంది, చెప్పవలసినటువంటి విషయమంతా కూడా దాది చెప్తుంది. అప్పుడు శుక్రాచార్యుడు వెంటనే కుమార్తె దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యయాతి మహారాజును చూశాడు. చూసిన తర్వాత ఆయనతో అంటున్నాడు, ఓ రాజా, నేను నా కుమార్తె అయినటువంటి ఈ దేవయాన్ని మనస్ఫూర్తిగా నీకు సమర్పిస్తున్నా, కాబట్టి నువ్వు భారీగా స్వీకరించు. నా కుమార్తె యొక్క కోరికని దేన్ని కూడా నేను కాదనేటువంటి వాడిని కాదు, నా కుమార్తె యొక్క సంతోషమే నాకు సంతోషం, కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి సందేహం లేకుండా నువ్వు నా కుమార్తెను వివాహమాడు అన్నాడు. ఆ మాటకి ఇది ధర్మసమ్మతం కాదు కదా, నేను క్షత్రియుడిని, మరి క్షత్రియుడైనటువంటి నేను బ్రాహ్మణ కన్యను వివాహం ఆడటం అనేటువంటిది అధర్మం అవుతుంది, ఈ అధర్మ పాపం నాకు తగలకుండా ఉండేటట్లయితే నేను మీ మాటని అంగీకరిస్తాను అన్నాడు. సరే నీకు అలాంటి అధర్మ పాపం అంటూ ఏమీ లేకుండా నేను చేస్తాను, కాబట్టి నువ్వు ఏ పాపము నీకు అంటదు, కనుక నువ్వు నా కుమార్తెను వివాహం ఆడవచ్చు అని అంటాడు. అలాగైతే సరేనని అంగీకరిస్తాడు. అప్పుడు మళ్ళీ శుక్రాచార్యుడు చెప్తాడు, నా కుమార్తెతో పాటుగా నా కుమార్తెకి దాసీగా ఉన్నటువంటి మహారాజు కుమార్తె శర్మిష్ట, ఈమె కూడా నీతో పాటుగానే, ఈ నా కుమార్తెతో పాటుగానే నీ వద్దకు వస్తుంది, ఆమెతో పాటుగా ఈ దాసీలందరూ కూడా, ఈ 1000 మంది దాసీలు కూడా వస్తారు, వీళ్ళందరికీ కూడా నువ్వు వేరువేరుగా గృహాలను ఏర్పాటు చేయి, అంతే తప్ప నా కుమార్తె మాత్రమే నీకు భార్య, ఈమెతో మాత్రం నీకు ఆ రకమైనటువంటి సంబంధం ఏది ఉండకూడదు, కాకపోతే వాళ్ళకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నువ్వు తీరుస్తూ వాళ్ళని పోషిస్తూ ఉండాలి, అంతేగాని శయ్య మీదకి మాత్రం రమ్మని పిలవకూడదు, వాళ్ళతో ఆ సంబంధం మాత్రం శర్మిష్ఠతోటి ఉండకూడదు అని ఒక షరతు పెడతాడు. ఆ షరతుకి అంగీకరిస్తాడు. ఆ తర్వాత వాళ్ళకి వివాహం జరిపిస్తాడు. వివాహం అయిపోయిన తర్వాత యయాతి మహారాజు దేవయానితోటి అలాగే శర్మిష్ట మిగిలినటువంటి 1000 మంది ఈ దాసీలు అందరితో కలిసి నగరానికి వస్తాడు. నగరంలో అంతఃపురంలోకి దేవయాన్ని తీసుకువెళ్తాడు. సమీపంలో ఉన్నటువంటి అశోకవనంలో ఒక అద్భుతమైనటువంటి గృహాన్ని నిర్మించి ఆ గృహంలో శర్మిష్ఠని అలాగే వేరువేరు గదుల్లో ఆ చెలికత్తెల్ని అందరినీ కూడా ఉంచుతాడు. అలా ప్రశాంతంగా జరిగిపోతూ ఉంది. మరి ఈ కొంతకాలం దేవయానితో హాయిగా ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంది. అలా గడిచిపోతూ ఉన్న తర్వాత దేవయానికి ఋతుకాలం ప్రాప్తించింది. ఆ ఋతుకాలంలో దేవయాని యయాతిని సమీపించింది, తన యొక్క కోరికను వెల్లడించి తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని అడిగింది. దాని ప్రకారం దేవయానికి గర్భం వచ్చింది, ఓ పుత్రుడు కలిగాడు, అతడి పేరే యదు. నిజంగా ఇద్దరు కుమారులు కలుగుతారు. ఇప్పుడు మొట్టమొదటి కలిగినటువంటి కుమారుడు యదు. ఇక కొంతకాలానికి శర్మిష్ఠ కూడా ఋతుస్నాత అయింది. ఆ ఋతుకాలం ప్రాప్తించిన తర్వాత యయాతి మహారాజు ఎప్పుడు ఈ ప్రాంతానికి వస్తాడా, ఏకాంతంలో ఎప్పుడు ఉంటాడా అని ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే దేవయానితో పాటు తాను కూడా వచ్చింది, మరి తనకి ఋతుకాలం ప్రాప్తించింది కాబట్టి తనకి సంతానం ఇవ్వటానికి ఆ మహారాజే అర్హత కలిగినటువంటి వాడు అనే ఉద్దేశంతో ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఒక రోజున యయాతి మహారాజు అలా బాహ్యాళిగా వెళుతూ వెళుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఈ ఋతుస్నాత అయినటువంటి శర్మిష్ఠను చూచాడు. ఆమె యొక్క అందచందాలు, ఆమె యొక్క శరీర సౌష్ఠవం అంతా కూడా ఎంతో ఉల్లాసంగా హృదయ ఆనందంగా ఉంది. మరి ఆ సమయంలో ఆమె యయాతి మహారాజును సమీపించి ఆయనతో ఉంటుంది, ఓ మహారాజా, నేను ఋతుకాలం ప్రాప్తించింది కనుక పుత్ర సంతానాన్ని నేను కూడా కోరుకుంటున్నాను. మరి దేవయాని కూడా పుత్రుడు కలిగాడు కదా, కాబట్టి నాకు కూడా ఒక పుత్రుడిని ప్రసాదించండి అని అడిగింది. దానికి యయాతి మహారాజు చెప్పాడు, శుక్రాచార్యుడు దేవయానిని నాకు ఇచ్చి వివాహం చేసేటువంటి సమయంలో ఒక షరతు పెట్టాడు. అదేమిటనంటే నిన్ను అన్ని రకాలుగా పోషించాలి, మామూలుగా నీకు ఏదైతే అవసరాలో నీ అవసరాలని తీర్చాలి, అంతే తప్ప నీతో నేను కలవటం అనేటువంటిది మాత్రం జరగకూడదని చెప్పి ఒక షరతు పెట్టాడు. మరి ఆయన షరతుని నేను ఎట్లా ఉల్లంఘించగలుగుతాను, కాబట్టి అది ధర్మసమ్మతమైనటువంటిది కాదు నీ కోరిక అని అంటాడు. అప్పుడు అంటుంది, ఓ మహారాజా, నేను ఋతుకాలం ప్రాప్తించిన తర్వాత నీ ద్వారా కాకుండా నేను సంతానాన్ని ఎట్లా పొందగలుగుతాను, సంతానం లేకుండా ఉండేటువంటి పరిస్థితి అది స్త్రీకి అది సహజమైనటువంటి ధర్మం కాదు కదా, కాబట్టి నీ ద్వారానే నేను సంతానాన్ని పొందాలి, పైగా శుక్రాచార్యుడు ఒకవేళ మాట షరతు విధించినప్పటికీ కూడా దానికి నువ్వు అంగీకరించినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అసత్యమార్థం కూడా పాపం కాదు. ఎందుకంటే శుక్రాచార్యుడే ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు బొంకవచ్చు అని. కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకవేళ అబద్ధమైనప్పటికి కూడా ఏమీ తప్పులేదు, అందువల్ల నన్ను అనుగ్రహించవలసింది అని కోరింది. అయినప్పటికీ యయాతి మహారాజు శుక్రాచార్యుడి యొక్క మాటకి భయపడుతూ ఉన్నాడు. అందుకనే నేను అలా చేయలేను, ఎందుకనంటే రాజైనటువంటి వాడు కనుక అసత్యాన్ని వెలిగితే అది రాజ్యం మొత్తానికి కూడా చాలా దుర్భరమైనటువంటి కష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజ్యపాలకుడు ఎప్పుడు కూడా అసత్యం ఆడకూడదు, అది ఆనాటి ధర్మంగా చెప్పడం జరిగింది. అయితే మరి ఈనాడు సత్యం పలకూడదు అనేటువంటి నియమం పెట్టుకొని ఉంటున్నారు, ఇది వేరే విషయం. అందుకనే ఈ దేశాలన్నీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటామండి. అనేకమైనటువంటి దేశాలు దుర్భిక్షంతో ఏదో రకాలైనటువంటి కష్టాలతో ఇలా ఉంటూ ఉంది. కానీ రాజైనటువంటి వాడిది పరాశర స్మృతిలో, మరి అట్లానే మా మనుస్మృతిలో ఇది చెప్పిన రాజు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, రాజు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు కనుక అందుకని చెప్తున్నాడు, నేను అబద్ధం ఆడటానికి నాకు ఇష్టం లేదు, నేను అందులో రాజు అయిన తర్వాత అబద్ధం కనుక ఆడినట్లయితే దాని ప్రభావం ఈ రాజ్యం మొత్తం మీద కూడా పడుతుంది కాబట్టి నేను అబద్ధం ఆడలేను, నేను అందులోనూ అందరికీ ఒక నియమం ఏర్పాటు చేస్తూ నేను రాజ్యానికి వచ్చిన తర్వాత ఎవరు ఎవరు ఏదైతే యాచిస్తారో ఆ వాళ్ళకి ఆ కోరికలను నెరవేరుస్తానని, ఈ రాజ్యంలో ఏ రకమైనటువంటి సంక్షోభాలు రాకుండా చూస్తానని, ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలన చేస్తానని ఇట్లా నేను ఒక మాట ఇచ్చున్నా కాబట్టి ఆ మాటను కూడా నేను తప్పడానికి వీల్లేదు అని అంటే, అప్పుడు శర్మిష్ఠ అంటుంది, సరే యాచించినటువంటి వాళ్ళకి లేదనకుండా మీరు ఇస్తామని చెప్పారు కదా, ఆ యాచించేటువంటిది ధనమో ధాన్యమో సంపదలో స్థలాలో పొలాలో ఇలాంటివి కనుక అయినట్లయితే అది అంత పెద్ద గొప్ప విషయం మాత్రం కాదు. కానీ ఇప్పుడు నేను యాచిస్తున్నా నాకు పుత్ర ప్రసాదం అందించమని, నాకు పుత్రుని అందించమని నేను నిన్ను యాచిస్తున్నాను, కాబట్టి నాకు పుత్రదానం చేయి అని అంటుంది. అంతేకాకుండా ఇది ఒక స్త్రీ ఋతుమతి అయినప్పుడు, ఋతుస్నాత అయినప్పుడు కోరుకునేటువంటి ఈ కోరికని ఏ పురుషుడు కూడా దాన్ని వ్యతిరేకించకూడదు. ఇక రెండో విషయం ఏమిటంటే, నేను దేవయానికి దాసీగా ఉన్నాను, దాసి అయినటువంటి వాళ్ళకి సొంతంగా ధనం కానీ సంపదలు కానీ ఏముంటానికి వీల్లేదు, వాళ్ళకు ఉన్నటువంటిది ఏదైనా సరే ఆ యజమానికి సంబంధించింది. కాబట్టి నేను కూడా ఆ నా యజమాని అయినటువంటి దేవయానికి సంబంధించినటువంటి దాన్ని, మరి దేవయాని నీదైనప్పుడు దేవయానికి సంబంధించినటువంటి ఆస్తి అయినటువంటి నేను కూడా నీదాన్నే కదా, కాబట్టి నన్ను నీవు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తుంది. ఈ మాటలకి మారుమాట చెప్పలేకపోయాడు యయాతి మహారాజు. అందుకనే ఆమె యొక్క కోరికను నెరవేర్చాడు, ఆమె గర్భాన్ని ధరించింది, ఆమెకు ఒక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడి పేరే ద్రుహి. ఆ తర్వాత కొంతకాలానికి శర్మిష్ఠికి బిడ్డ కలిగాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి దేవయాని ఒకసారి శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ బాలుడు కూడా ఆడుకుంటూ కనిపించాడు. ఇప్పుడు అడిగింది, ఓ శర్మిష్ఠ ఎవరి బాలుడు, ఎలా నీకు కలిగాడు, అతడు నీ బిడ్డ అనేటువంటి విషయం తెలిసింది, అయితే నీకు ఆ బిడ్డ ఎలా కలిగాడు అని అడిగింది. అడిగితే దానికి శర్మిష్ఠ చెప్పింది, ఒక ధర్మాత్ముడైనటువంటి వాడు, వేదపారంగతుడైనటువంటి ఒక ఋషి వల్ల నాకు ఈ పుత్రుడు కలిగాడు అని చెప్పింది. ఓహో అలాగనా అని చెప్పి దేవయాని సంతోషంతో వెళ్ళిపోయింది. ఎందుకనంటే తనకి ఆ ఉన్నటువంటి సందేహం కాస్త తీరిపోయింది. ఏయాతి వల్ల కలగలేదు, ఎవరో ఒక మహాత్ముడు వల్ల కలిగింది, కలిగాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆమె మామూలుగానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దేవయానికి మరొక బిడ్డ కలుగుతాడు, తుర్వసుడు. యదు తుర్వసు అనేటువంటి ఇద్దరు కూడా దేవయాని బిడ్డలు. ఆ తర్వాత శర్మిష్ఠ యందు కూడా అనూపూర్లు అనేటువంటి ఇద్దరు కలుగుతారు. ముందు పుట్టినటువంటి వాడు ద్రుహి, ద్రుహి అనూపూర్లు అనేటువంటి ముగ్గురు సంతానం ఆమె కలుగుతారు. కొంతకాలం తర్వాత దేవయాని భర్త అయినటువంటి ఏయాతితో కలిసి ఆయా ప్రాంతాల్లో అలా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోనే ఈ శర్మిష్ఠ యొక్క ముగ్గురు పిల్లలు కూడా అలా ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని కనుక చూస్తూ ఉంటే అంతా కూడా ఏయాతి యొక్క పోలికలే ఉన్నాయి, తన భర్త యొక్క పోలికలే ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఏయాతిని అడిగింది, ఎవరి బిడ్డలు, వాళ్ళ యొక్క ముఖవర్చస్సు అంతా కూడా మీ పోలికతోటే ఉంది, మరి వాళ్ళు ఎవరు, ఇలా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగింది. అలా అడిగేటప్పటికీ ఈయన ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అబద్ధమేమో చెప్పకూడదు, నిజం చెబితేనేమో ప్రమాదం, కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో ఆ పిల్లలు దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని అడిగింది, అరే నాయన మీ తండ్రి ఎవరు అని అడిగింది. అడిగితే అలా ఆయన చూపించారు, ఈయన పక్కనే ఉన్నటువంటి ఏయాతిని చూపించారు. సరే మీ తల్లి ఎవరు అని అడిగింది. శర్మిష్ఠ అని చెప్పాడు. ఓహో అలాగనా అని చెప్పి దేవయాని శర్మిష్ఠని నిందించింది. నువ్వు నా దాసిగా ఉండి నేను పెట్టినటువంటి నియమాల ప్రకారం నడుచుకోకుండా నియమాన్ని ఉల్లంఘించావు, ఇది నియమోల్లంఘన, నీకు దీని కారణంగా నీకు శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన నిందించి తండ్రి దగ్గరికి బయలుదేరింది. మరి ఏయాతి మహారాజు ఆమెని అన్వయ వాక్యాలతో ఎలాగో అలాగా ఆమె శాంతింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఏం వినిపించుకోకుండా తండ్రి దగ్గరికి బయలుదేరింది. ఆమెతో పాటుగా ఏయాతి మహారాజు కూడా అక్కడికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి. ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తండ్రితో చెప్పింది, తండ్రి మీ మాటను ఉల్లంఘించి నీ అల్లుడు శర్మిష్ఠతో కలిసి ముగ్గురు సంతానాన్ని పొందడం జరిగింది, కాబట్టి మీరు ఏం చేస్తారో చేయండి అని అంది. అప్పుడు దానికి కోపగించినటువంటి శుక్రాచార్యుడు యయాతిని నిజమేనా అని అడిగితే నిజమేనని కారణం చెప్తాడు. అవన్నీ కాదు, నేను ఏమైతే నీకు చెప్పానో వివాహ సందర్భంలో దాన్ని నువ్వు తప్పావు కాబట్టి నువ్వు శిక్షార్హుడివి, కాబట్టి నువ్వు వృద్ధుడివైపోవుదుగాక అని శాపం పెడతాడు. అప్పుడు యయాతి ప్రార్థన చేస్తాడు, ఆచార్య నాకు ఇంకా ఈ యవ్వనంలో ఉన్నటువంటి కోరికల మీద భోగాల మీద ఆసక్తి పోలేదు, మీ కుమార్తెతో కలిసి ఇంకా చాలా కాలం నేను ఈ సుఖభోగాలు అనుభవించాలని అనుకుంటున్నాను, ఈ రాజ్యపాలన చేయాలనుకుంటున్నాను, ఇంకా ప్రజలకి సరైనటువంటి మేలు చేయాలనేటువంటి కోరికలో ఉన్నాను. అందుకని నువ్వు గనక ఇట్లా నన్ను గనక వృద్ధుడై పొమ్మని కనుక శపించినట్లయితే నా పరిస్థితి ఏమిటి, మీ కుమార్తె కూడా సుఖం లేకుండా పోతుంది, ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను చేసినటువంటి దాంట్లో మీ ఆజ్ఞను ఉల్లంఘించానే కానీ నా ధర్మాన్ని మాత్రం నేను ఉల్లంఘించలేదు. ఎందుకనంటే అడిగిన వారికి లేదనుకుంటా ఏదైనా ఇస్తానని చెప్పి నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఉంటుంది నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి. మరి అటువంటి సందర్భంలో నాకు పుత్రదానం చేయమని కోరింది శర్మిష్ట ఆమెకి, మరి ఆ మాట ప్రకారం నేను లొంగిపోవాల్సి వచ్చింది అని తెలియజేస్తాను. అప్పుడు శుక్రాచార్యుడు, సరే అట్లయితే నీకు తరుణోపాయం చెబుతున్నాను, నీ వృద్ధాప్యాన్ని గనక నీ కుమారుల్లో ఎవరైనా సరే తీసుకొని వాళ్ళ యవనాన్ని నీకు గనక ఇచ్చినట్లయితే అప్పుడు ఆ యవనంతో నువ్వు కొంతకాలం ఈ సుఖభోగాలు అనుభవించు, ఆ తర్వాత వాళ్ళకి నీ ఆ యవనాన్ని వాళ్ళకి ఇచ్చేసి నీ వృద్ధాప్యాన్ని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకో. ఏ కుమారుడైతే నీకు ఈ యవనాన్ని ఇవ్వటానికి సిద్ధపడతాడో, ఈ ముసలితనాన్ని స్వీకరించడానికి సిద్ధపడతాడో అతడే నీ రాజ్యానికి ఉత్తరాధికారి, అతడికే నువ్వు రాజ్యాభిషేకం చేయవచ్చు అని తెలియజేస్తాడు. దాని ప్రకారం యయాతి మహారాజు దేవయానితో సహా తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. ఇలా వచ్చిన తర్వాత యయాతి మహారాజు తన కుమారుల్ని ఒక్కొక్కరిని పిలుస్తాడు. ముందుగా యదువు పెద్దవాడు, దేవయాని కుమారుడైనటువంటి వాడు పెద్దవాడు, యదువుని పిలుస్తాడు. నాయన నాకు ఇదిగో మీ తాతగారి శాపం వల్ల వృద్ధాప్యం వచ్చింది, ఈ వృద్ధాప్యాన్ని నేను భరించలేకుండా ఉన్నాను, వృద్ధాప్యం సకల అనర్థాలకి కారణమైపోతా ఉంది, మరి నాకు ఇట్లా అనుకోకుండా సమయం కాకుండా వచ్చినటువంటి వృద్ధాప్యం ఏదైతే ఉందో దీని కారణంగా నేను చాలా బాధపడుతూ ఉన్నాను, నాకు ఇంకా కొంత భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక ఉంది, కనుక 1000 సంవత్సరాలు నేను భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ వృద్ధాప్యాన్ని నేను స్వీకరిస్తాను, అప్పటిదాకా నా వృద్ధాప్యాన్ని నువ్వు స్వీకరించు, దాని కారణంగా నీకు ఈ రాజ్యం కూడా నీదే అవుతుంది, రాజ్యాధికారం నీకు వస్తుంది, పట్టాభిషిక్తుడు చేస్తాను అని చెప్తాడు. అప్పుడు యదు చెప్తాడు, తండ్రి ఏదో ఒక రకమైనటువంటి త్యాగం అయితే చేస్తాను కానీ వృద్ధాప్యాన్ని తీసుకోమంటే నేను అసలే నవయువకుణ్ణి, అలాంటి నేను ఇప్పుడు వృద్ధాప్యం తీసుకొని 1000 సంవత్సరాలు ఈ ముసలితనంతో ఉంటే జుట్టు మెరిసిపోయి శరీరం ముడతలు పడిపోయి కూర్చోటానికి నించోటానికి ఓపిక లేకుండా రోగాలతోటి రష్టులతోటి ఉండి ఏ రకమైనటువంటి సుఖం లేకుండా ఇది కూడా ఒక బ్రతికేనా, నాకు నీ రాజ్యం వద్దు, నీ వృద్ధాప్యం నాకు అక్కర్లేదు, వెళ్ళానంటాడు. సరే అట్లయితే నీకు రాజ్యాధికారం లేకుండా పోవుగా కానీ శాపం పెడతాడు. ఆ యదువు నుంచి వచ్చినటువంటి వాళ్ళే యాదవులు, అందుకనే యాదవులకి రాజ్యాధికారం అని. ఆ తర్వాత రెండవవాడు తర్వసుడు, ఆ తర్వసుడిని పిలిచాడు, అతనికి ఇదే మాటలు చెప్పాడు, అతడు కూడా అంగీకరించలా, నీ వృద్ధాప్యం నాకెందుకయ్యా, అవసరం లేదు, నేను బాగా ఇట్లా యవనంలోనే ఉండాలి, నేనే సుఖభోగాలు అనుభవిస్తూ ఉండాలా, నీ సంగతి నువ్వు చూసుకో అన్నాడు. సరే అతనికి అట్లానే శాపం పెట్టేశాడు. ఆ తర్వాత ఈ శర్మిష్ఠ కొడుకులైనటువంటి వాళ్ళు ద్రుహి అనుకూల ద్రుహిని పిలిచాడు, అతడు అంగీకరించలేదు, అను అనేటువంటి వాడిని పిలిచాడు, అతడు అంగీకరించలేదు, ఇక చిత్త చివరి వాడైనటువంటి పూరుణ్ణి పిలిచాడు, అతనికి చెప్పాడు, నాయన ఇది పరిస్థితి, నా వృద్ధాప్యాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే 1000 సంవత్సరాలు నీ యవనంతో నేను హాయిగా సుఖభోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ యవనాన్ని నీకు ఇచ్చేస్తాను, ఈ రాజ్యం నీదవుతుంది, కాబట్టి నా మాటని అంగీకరించు అని అంటే, తండ్రి ఎంత కష్టమైనా సరే తండ్రి యొక్క మాటని తండ్రి యొక్క ఆజ్ఞని పాలించడమే పుత్రుడి యొక్క ధర్మం, కాబట్టి ఎంత కష్టమైనా సరే నేను మీ ఆజ్ఞని పాలిస్తాను, మీరు ఏదైతే చెప్తే ఆ చెప్పినటువంటి దాన్ని నేను చేస్తాను అని చెప్పి ఆ వృద్ధాప్యాన్ని కుమారుడు స్వీకరిస్తాడు, అతడి యొక్క యవనాన్ని తండ్రి స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఒక 1000 సంవత్సరాలు ఇలా సుఖభోగాలు అనుభవిస్తూ ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉన్నాడు. 1000 సంవత్సరాలు పూర్తయిపోయింది, తాను చెప్పినటువంటి గడువు సమీపించింది. అయినప్పటికీ యయాతిలో ఇంకా కోరికలు చల్లారలేదు, ఇంకా సుఖాలు భోగాలు అనుభవించాలనేటువంటి ఆలోచన ఉంది. అప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాడు. మండుతున్నటువంటి అగ్నిలో కట్టెలు ఎన్ని వేసినా సరే ఇంకా మండుతే కానీ అది చల్లారిపోదు. అదే ప్రకారంగా కోరికల్ని తీర్చుకుంటున్న కొద్దీ కొత్త కోరికలు పుడతా ఉంటాయి, భోగాలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది. ఇదంతా లోక సహజం. కాబట్టి ఎప్పటికైనా సరే మనం చేరుకోవాల్సింది పరమాత్మని కనుక, ఇక నా మనస్సులో ఆ పరమాత్మనే తలుచుకుంటూ ఈ కోరికల మీద భోగాల మీద ఆసక్తిని విడిచిపెట్టేసి నా వృద్ధాప్యాన్ని నేను స్వీకరించేసి నా కుమారుడి యొక్క యవ్వనాన్ని నా కుమారుడికి ఇచ్చేస్తాను అని మనస్సులో తలుచుకొని ఆ ప్రకారంగా కుమారుణ్ణి పిలిచి, నాయన ఇదిగో 1000 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇంకా నేను వనాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఇదిగో ఈ యవ్వనాన్ని నువ్వు తీసుకొని ఆ వృద్ధాప్యాన్ని నాకు ఇచ్చేసేయి అన్నాడు. అలాగని కుమారుడు ఆ వృద్ధాప్యాన్ని తీసుకున్నాడు. ఇలా వృద్ధాప్యాన్ని తీసుకున్న తర్వాత తండ్రి ఆజ్ఞని పాలించేటువంటి వాడు, శాస్త్రం చెప్తా ఉంది తండ్రి ఆజ్ఞని పాలించేటువంటి వాడికి ఇక్కడ రాజ్యప్రాప్తి మాత్రమే కాదు స్వర్గప్రాప్తి, అలాగే ఆయుష్కరం, ఆయుష్ వృద్ధి అవుతుంది అని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అదే ప్రకారంగా తల్లిదండ్రులకి మేలు చేసేటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతడే నిజమైనటువంటి కుమారుడు. కొడుకులాగా ప్రవర్తించేవాడే కొడుకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కొడుకులు కాదు అనేటువంటి భావనతోటి ఈ శాస్త్ర సాంప్రదాయాన్ని తెలియజేసి యయాతి మహారాజు కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేయడానికి సిద్ధపడతాడు. అయితే ఆ సమయంలో రాజ్యపట్టాభిషేకం చేయడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడు కొందరు బ్రాహ్మణులు వచ్చారు. ఓ మహారాజా, పెద్ద కుమారుడు ఉండగా అందరికంటే చిన్నవాడైనటువంటి వాడికి నువ్వు రాజ్యపట్టాభిషేకం చేయటం అనేది ధర్మం కాదే, ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకు అర్థం కావట్లేదు చెప్పండి అని అంటారు. అంటే దానికి యయాతి మహారాజు చెప్తాడు, కొడుకులందరూ కూడా నిజంగా కొడుకులు కాదయ్యా, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క సుఖాన్ని వారుతారో, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞని పాలిస్తారో, తల్లిదండ్రులకి కొడుకుగా ప్రవర్తిస్తారో వాళ్ళే కొడుకులు. అంతేకాకుండా సహజంగా పెద్దవాడికి రాజ్యాభిషేకం చేయాల్సినటువంటి వాస్తవం, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే శుక్రాచార్యుడు నాకు శాపం ఇచ్చేటువంటి సమయంలో, శాపానికి ఉపసంహరణ చెప్పేటువంటి సమయంలో, ఈ వృద్ధాప్యాన్ని ఎవరైతే నీ కొడుకుల్లో ఎవరైతే తీసుకుంటారో అటువంటి వాడికే ఈ రాజ్యపట్టాభిషేకం చేయాలి అని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నేను చేస్తున్నాను, అలా చేయటం ధర్మమో కాదో మీరే చెప్పండి అని అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణులంతా అంటారు, శుక్రాచార్యుడి అంతటి మహానుభావుడే ఈ మాట చెబితే దాన్ని కాదంటానికి మేమెవరము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో సందేహించాల్సినటువంటి పని లేదు, మేము ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటల్ని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, అలాగే మీ చిన్న కుమారుడినే రాజుగా పట్టాభిషేకం చేయొచ్చు అని అంటారు. అలా పూరుడు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. పూరు నుంచి వచ్చినటువంటి వంశమే పౌరవంశం. యదువుకేమో యాదవులు జన్మించారు, తురోసుడికేమో యవనులు జన్మించారు, ద్రుహికేమో భోజులు జన్మించారు, అనువుకేమో మ్లేచ్చులు జన్మించారు. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు జాతులు కూడా ఎవరు రాజ్యాధికారం లేనటువంటి వాళ్ళు. యదు భోజులు వీళ్ళిద్దరు కూడా మనకి యదు వృష్టి భోజ అందకని ఆ శ్రీకృష్ణుడి యొక్క వంశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని అక్కడ యదువులు భోజులు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇక యవనులు వాళ్ళు రాజ్య పరిపాలన లేనటువంటి వాళ్ళే, అలాగే మ్లేచ్చులు వాళ్ళు సంచార జాతులైనటువంటి వాళ్ళు. ఈ ప్రకారంగా ఎవరు రాజ్యాధికారం లేకుండా ఒక్క ఆ పూరుడు మాత్రమే రాజ్యాధికారానికి రావటం జరుగుతుంది. ఇక ఈ పూర్వం నుంచి ఈ పౌరవంశం పౌరవ వంశం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఈ వంశవృక్షం ప్రకారమే మనకి మహాభారత కథకి సంబంధం ఉంది. ఇంతకుముందు దక్షుడి దగ్గర నుంచి ఏయాతి వరకు మనం చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు పూర్వుడి వంశం, పూర్వుడి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది ఈ పూర్వుడు అంటే శర్మిష్ఠ యొక్క ఏయాతి శర్మిష్ఠుల కుమారుడు అయినటువంటి చిన్న కుమారుడు అయినటువంటి పూర్వుడు కౌసల్య అనేటువంటి భార్య ద్వారా జనమేజయుడు పుడతాడు. ఆ జనమేజయుడు అనంత అనేటువంటి భార్య నుండి ప్రాచీన వానుడు అనేటువంటి ఆయన పుడతాడు, ఆయన రాజ్యానికి వస్తాడు. ఆ ప్రాచీన వానుడు అశ్వతి అనేటువంటి భార్య ద్వారా సంయాతి అనే కుమారుణ్ణి కనటం జరుగుతుంది. ఆ సంయాతి వరాంగిని అనేటువంటి భార్య వల్ల అహంయాతి అనేటువంటి కుమారుణ్ణి కంటాడు. ఆ అహంయాతి రాజ్యానికి వచ్చిన తర్వాత భానుమతి అనే ఆమె వివాహం చేసుకుంటాడు. వాళ్ళకేమో సార్వభౌముడు అనేటువంటి కుమారుడు కలుగుతాడు. ఆ సార్వభౌముడికి సునంద అనేటువంటి భార్య వల్ల జయత్సేనుడు, ఆ జయత్సేనుడికి సుశ్రమ అనేటువంటి భార్య వల్ల అర్వాచీనుడు, ఆ అర్వాచీనుడికి మర్యాద అనేటువంటి భార్య వల్ల అర్హుడు, ఆ అర్హుడికి అంగదేశ రాజకుమారి వల్ల మహాభౌముడు, మహాభౌముడికి సుయజ్ఞ అనేటువంటి భార్య వల్ల అయతనాయి, ఆయనకి కామ అనేటువంటి భార్య వల్ల అక్రోధనుడు, ఆ అక్రోధనుడికి కరంభ అనేటువంటి భార్య వల్ల దేవాతిథి, ఆ దేవాతిథికి విదేహ రాజకుమారి వల్ల అర్హుడు, ఆ అర్హుడికి సుదేవ వల్ల రుక్షుడు, రుక్షుడికి జ్వాల అనేటువంటి భార్య వల్ల మతినారుడు, మతినారుడికి సరస్వతి అనేటువంటి భార్య వల్ల తంసుడు. ఈ సరస్వతి, సరస్వతి నది, ఆ నదియే సరస్వతిగా వచ్చి అతన్ని వివాహం ఆడుతుంది. ఆ తంసుడికి కాళింగి అనేటువంటి భార్య వల్ల ఈలి, ఈయనే ఈలినుడు అని కూడా అంటారు. ఈలికి రథంతరి అనేటువంటి భార్య వల్ల దుష్యంతుడు, దుష్యంతుడికి విశ్వామిత్రుని కుమార్తె అయినటువంటి శకుంతల వల్ల భరతుడు, ఈ భరతుడికి సునంద అనేటువంటి భార్య వల్ల భుమన్యువు, ఈ భుమన్యువుకి విజయ అనేటువంటి భార్య వల్ల సుహోత్రుడు, ఈ సుహోత్రుడికి సువర్ణ అనేటువంటి భార్య వల్ల హస్తి. ఈ హస్తి హస్తినాపురాన్ని నిర్మించాడు, అంటే అతని పేరు మీదుగానే హస్తినాపురం అనేటువంటిది ఉంది. ఆ హస్తికి యశోధర అనేటువంటి భార్య వల్ల వికుంఠనుడు, ఆయనకి సుదేవ అనేటువంటి భార్య వల్ల అజమీఢుడు, అజమీఢుడు కేకయ రాజకుమారి అనేటువంటి కైకేయిని వివాహం పుడతాడు, వాళ్ళకి సంవరుడు పుడతాడు. ఈ సంవరుడు సూర్యుని కుమార్తె అనేటువంటి తపతని వివాహం ఆడతాడు, వాళ్ళకి కురురాజు పుడతాడు. ఈ కురు అనేటువంటి ఆయన నుంచి కురువంశం వచ్చి అక్కడి నుంచి దాన్ని కౌరవంశం అన్నారు. న్యాయంగా కౌరవంశం కౌరవులు కౌరవులు అని అంటారు. ఈ కౌరవులు అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఈ కురువు దగ్గర నుంచి వచ్చి, అందుకని కురువంశం అన్న. ఈ కురురాజుకి శుభాంగిని అనేటువంటి భార్య వల్ల విదురుడు, ఆ విదురుడు సంప్రియ అనేటువంటి ఆమె వివాహం చేసుకున్నాడు, వాళ్ళకి అనశ్వుడు, ఆ అనశ్వుడికి కైకేయి వల్ల ప్రతిశ్రవసుడు, ఈ ప్రతిశ్రవుడే ప్రతీపుడు అన్నాడు. ఈ ప్రతీపుడికి సునంద అనేటువంటి భార్య వల్ల దేవాతి, శంతనుడు, బాహ్యుడు. ఇప్పుడు శంతనుడి దగ్గరికి వచ్చాం. అయితే ఇక్కడ దేవాపి, శంతనుడు, బాహ్యుడు అనేటువంటి ముగ్గురు కుమారులు పెరిగారు. ఈ దేవాత అనేటువంటి ఆయన రాజ్యాధికారం నాకు అక్కర్లేదని చెప్పి తపస్సుకని అడవులకు వెళ్ళిపోయాడు. రెండవాడైనటువంటి శంతనుడు ఇక్కడ రాజయ్యాడు ఈ హస్తినాపురానికి. ఇక మూడవాడైనటువంటి బాహ్యుడు, మాతామహుడికి సంతానం లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని ఈయన పరిపాలన చేశాడు, దాన్ని బాహ్యక దేశం అని అంట. ఈ బాహ్యకుడు మహాభారత యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. అంటే ఇంకా ఇంతవరకు భీష్ముడు పుట్టల, అంటే భీష్ముడికి పినతండ్రి ఈయన, శంతనుడు కుమారుడు భీష్ముడు, శంతనుడు తమ్ముడు బాహ్యకుడు. ఈ బాహ్యకుడు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. బాహ్యుడే కాదు, ఆయన కుమారుడు సోమదత్తుడు, ఆయన కుమారుడు భూరిశ్రవుడు, ఈ ముగ్గురు కూడా తండ్రి, కొడుకు, మనవడు, ఈ ముగ్గురు కూడా మహాభారత యుద్ధంలో కౌరవపక్షంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక శంతనుడికి గంగాదేవి వల్ల దేవవ్రతుడు పుడతాడు. ఈ దేవవ్రతుడే భీష్ముడు అన్నారు, ఎందుకంటే భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేశాడని ఆయన భీష్ముడు అన్నాడు. ఇక శంత్రుడికి సత్యవతి అనేటువంటి భార్య వల్ల చిత్రాంగదుడు విచిత్రనీయుడు అనే ఇద్దరు పుడతారు. చిత్రాంగదుడేమో అహంకారంతో, చిత్రాంగదుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి సరిపోతాడు. ఆ తర్వాత విచిత్ర వీరుడికి కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబికా అంబాలికలనిచ్చి భీష్ముడు వివాహం చేయడం జరుగుతుంది. మరి విచిత్ర వీరుడికి అంబిక వల్ల ధృతరాష్ట్రుడు, అంబాలిక వల్ల పాండురాజు. అయితే ఇక్కడ విచిత్ర వీరుడికే పుట్టారా అని అంటే, విచిత్ర వీరుడి యొక్క క్షేత్రాలు కనుక విచిత్ర వీరుడికే పుట్టినట్టుగా చెప్తారు. కానీ నిజంగా అక్కడ విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత వ్యాసుడి ద్వారా వీళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, అలాగే దాసి వల్ల విదురుడు, ఈ ముగ్గురు కూడా పుడతారు. ఇక ధృతరాష్ట్రుడికి గాంధారి వల్ల 100 మంది కుమారులు, ఒక కుమార్తె. అలాగే పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి, మాద్రి. కుంతిదేవి వల్ల ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రి వల్ల నకుల సహదేవులు పుడతారు. ఇక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ ఐదుగురిని కూడా పంచపాండవులు అంటారు. ఈ పంచపాండవులు అందరూ ఒకే ద్రౌపదిని వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఈ ద్రౌపది వల్ల 5 పాండవులకి 5 బిడ్డలు పుడతారు. వాళ్ళే ధర్మరాజుకేమో ప్రతివింజుడు, భీముడికేమో శృతసోముడు, అర్జునుడికేమో శృతకీర్తి, నకులుడికేమో శతానీకుడు, సహదేవుడికేమో శృతకర్ముడు అని ఈ 5 కూడా ఉప పాండవులు అని అంటారు. ద్రౌపదేయులు అని అంటారు, ఉప పాండవులు అని కూడా అంటారు. సరే, ఈ 5 పాండవులకి ద్రౌపది మాత్రమే కాక వేరువేరుగా వివాహాలు జరిగాయి. ధర్మరాజుకి దేవిక అనేటువంటి భార్య వల్ల యౌధేయుడు అనేటువంటి ఆయన పుడతాడు. భీముడికి జలంధర అనేటువంటి భార్య వల్ల సర్వగుడు అని ఆయన పుడతాడు. అర్జునుడికి సుభద్ర వల్ల అభిమన్యుడు పుడతాడు. నకులుడికి కరేణమతి వల్ల నిరమిత్రుడు పుడతాడు. సహదేవుడికి విజయ అనేటువంటి భార్య వల్ల సుహోత్రుడు పుడతాడు. వీళ్ళుగాక భీముడికి హిడింబ వల్ల ఘటోద్గజుడు పుడతాడు. ఈ ప్రకారంగా 11 అంటే 5 ఉప పాండవులు, వాళ్ళు కాక 6 ఈ పాండవుల యొక్క సంతానం, మొత్తం 11. ఈ 11 వంశవర్ధుడైనటువంటి వాడు అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తర వల్ల పరీక్షిత్తు పుడతాడు. పరీక్షిత్తుకి భద్రావతి అనేటువంటి భార్య వల్ల జన్మేజయుడు పుడతాడు. ఈ జన్మేజయుడే సర్పయాగం చేసేది. అంటే పరీక్షిత్తు సర్పం కారణంగా, తక్షకుడి కారణంగా మరణించాడు కనుక కొంతకాలం తర్వాత మంత్రులు చెప్తారు, అయ్యా మీ తండ్రి ఇట్లా తక్షకుడు విషాగ్ని చేత చనిపోయాడు అని. దాంతో ఈయన కోపం వచ్చి సర్పయాగం చేస్తాడు. సర్పయాగం అంటే ఆ హోమగుండం తీసి దాంట్లో అగ్నిని వేలిస్తే ఆ అగ్నిలో వచ్చి ఈ సర్పాలన్నీ పడిపోతాయి. దేని పేరు ఏంటి, అది ఎలా వచ్చేసి పడిపోతా ఉంది. అంటే అలాంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, ఆ మంత్రద్రష్టులైనటువంటి వాళ్ళు మంత్రాల్ని అలా చక్కగా చెప్పగలిగినటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఋత్విజులుగా. అలా అందరు వచ్చేస్తా ఉన్నారు. ఈ సర్పాలన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సర్పజాతి మొత్తం నాశనం అయిపోతా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ తక్షకుడు ఏం చేశాడంటే, తనకి మిత్రుడైనటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వే నన్ను రక్షించాలన్నాడు. సరే అట్లయితే నా సింహాసనాన్ని చుట్టుకొని ఉండమన్నాడు. వీళ్ళేం చేస్తారంటే తక్షకాయ స్వాహ, తక్షకాయ స్వాహ అంటుంటే తక్షకుడు రావటంలా. ఆయన తిరుక్కున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, తక్షకాయ స్వాహ అని అంటే రావట్లేదు కాబట్టి వాళ్ళు దివ్య దృష్టితో చూస్తే ఈ తక్షకుడు ఇంద్రుడితో సహా కలిసి ఉన్నాడు. అందుకని ఇంద్రుడితో సహా తక్షకాయ స్వాహ అని, అందుకని ఇంద్రుడి యొక్క సింహాసనం కూడా కదిలింది. సరే ఆ సమయంలో ఈ సర్పయాగాన్ని ఆపటం కోసమే పుట్టినటువంటి వాడు జరత్కారుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ జరత్కారుడు వచ్చి ఈ సర్పయాగాన్ని ఆపిస్తాడు. ఆ ఆపించినటువంటి సందర్భంలో, ఆ యజ్ఞం పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఈ జనమేజయుడు వ్యాసమహర్షిని అడుగుతాడు, అయ్యా మా తాతలు ముత్తాతలైనటువంటి వాళ్ళందరూ ఎంతో గొప్పవాళ్ళు కదా, వాళ్ళందరి యొక్క చరిత్ర వినాలని నాకు కోరికగా ఉంది, అందుకని ఆ మహాభారత గాథను నాకు వినిపించు అని అంటే, అప్పుడు వ్యాసుడు ఇదిగో నా శిష్యుడు అయినటువంటి వైశంపాయను నీకు వినిపిస్తాడని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆ వైశంపాయను జనమేజయుడి కథ చెప్తూ ఉంటే ఆ కథనే మనం చెప్పుకుంటా ఉన్నాం. అదిగో అంతవరకు వస్తుంది. ఇక జన్మే చేయటి వపుష్ట అనేటువంటి భార్య వల్ల శతానీకుడు, శంకుకర్ణుడు అనేటువంటి ఇద్దరు పుడతారు. ఆ శతానీకుడికి అశ్వమేధ దత్త అనేటువంటి ఆయన పుడతాడు. ఇంతవరకు మనకి ఈ వంశ వృక్షం అనేటువంటిది మనకు వస్తుంది. ఇక ఇక్ష్వాకు వంశంలో మహాభీష్ణుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. అక్కడి నుంచి మనం కథ వస్తుంది. ఎందుకు అది కథ వస్తుంది అని అంటే, ఇప్పుడు మనకు కావాల్సింది మన మహాభారతంలో ప్రవేశిస్తున్నాం. జాగ్రత్తగా కర్ణ అర్థం చేసుకోండి. ఇప్పటివరకు చెప్పినంతా ఎప్పుడో పూర్వంలో వాళ్ళు, ఏ యుగాల్లో వాళ్ళు, ఆ యుగాల్లో వాళ్ళు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ ఏ 60-70 తరాలు ఉన్నాయి. ఈ 60-70 తరాలు ఒక్కొక్కళ్ళు 30-40-60 సంవత్సరాలు పరిపాలన చేస్తే అదిగో వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్పుకుంటా వచ్చాం. అందుకని ఈ కాలం వాళ్ళు కాదు, ఈ ద్వాపర యుగానికి సంబంధించిన వాళ్ళు నలుగురేలుగురే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఎప్పుడో పూర్వకాలం కూడా. అయితే ఇప్పుడు మనం మహాభారతాన్ని చెప్పుకోబోతున్నాం. ఇక మహాభారత కథలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మహాభారత కథలో ఎక్కడ ప్రవేశిస్తాం అంటే శంతనుడి దగ్గర ప్రవేశిస్తాం. ఇందాక చెప్తున్నాం శంతనుడు ఎక్కడ వచ్చాడు. ప్రతీపుడు యొక్క కుమారుడు దేవాపి, శంతనుడు బాహ్లీపుడు అని. కాబట్టి ఇప్పుడు ప్రతీపుడు, శంతనుడు వీళ్ళ దగ్గరికి రావాలి. అయితే ఈ శంతనుడు అనేటువంటి వాడు ఎవరు? ఈ శంతనుడు అనేటువంటి వాడు పూర్వజన్మలో ఎవరు? ఆయన శంతనుడిగా ఎందుకు పుట్టాడు అని అంటే, పూర్వజన్మలో అయినా మహాభీషుడు ఇక్ష్వాకువంశానికి సంబంధించినటువంటి వాడు, అంటే సూర్యవంశానికి సంబంధించినటువంటి వాడు. ఆ సూర్యవంశానికి సంబంధించినటువంటి ఆ మహాభీషుడు ఎవరో, ఆయన యొక్క గొప్పతనం ఏమిటో, ఆయన ఎందుకని శంతనుడిగా ఇక్కడ జన్మించాల్సి వచ్చిందో, శంతనుడికి మళ్ళీ గంగాదేవి ఎందుకు భారీ కావాల్సి వచ్చిందో, మరి వసువులందరికీ శాపం ఏమిటో, ఈ కథలన్నీ కూడా మనం ఇక ప్రారంభం చేస్తున్నాం. ఇంతవరకు మహాభారతానికి పూర్వభాగం మనం చెప్పుకున్నాం, అంటే మహాభారత ప్రారంభానికి మనం ప్రవేశించాం. ఇక ఇప్పుడు ప్రారంభం చేయాలి. మరి భారతంలో ఆ శంతనుడి యొక్క జన్మ ఏమిటో, అక్కడ జరిగినటువంటి కథ ఏమిటో, ఆ శంతనుడికి మరి సంతానం ఏమిటో, ఇదంతా కూడా మనం రేపటి నుంచి చెప్పుకుందాం.